சததம் பரமாத்மா మనకు కొన్ని ప్రసాదించి ఉంటారు. సామాన్యంగా జీవుడికి కష్టం దుఃఖం ఎందుకు వస్తుంది అంటే ప్రసాదించబడిన వాడిని మనం చూసుకోం, ఇవ్వని వాటిని గురించి చూసుకుంటాం, అందుకే దుఃఖం వస్తుంది. మనిషి ఇచ్చిన వాటి వైపు దృష్టి చూసామా? మనిషికి అనేక సందర్భాల్లో చూడండి, మనకన్నా పేదవాళ్ళు ఉన్నారు, మనకన్నా అంగ వికారం అంగ వికలాంగులు ఉన్నారు, సంపద లేని వారు ఉన్నారు. జంతువు ఆలోచించలేదు, మనం ఆలోచించగలం. ఒక గేదె చూడండి, జీవితాంతం కట్టేయబడుతోంది మానవ జన్మ. ఈ విధంగా మనిషి సంతోషించడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దుఃఖించడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దుఃఖించడానికి ఫ్యాక్టర్స్ మననం చేసేవాడు సంతోషం పోగొట్టుకుంటాడు. సంతోషం అనేది ఒక అలవాటు అన్నమాట. హ్యాపీనెస్ ఇస్ ఎ హ్యాబిట్. స్వామి ఇది ప్రాప్తి, గురువుల్ని ప్రసాదించవు, ఒక మార్గాన్ని ప్రసాదించవు, ముందుకు వెళ్ళమన్నావు, కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను, అటువంటి మానవ జన్మనిచ్చావు, థ్యాంక్ యూ అని. అందుకనే ఒక సంతోషాన్ని మనకు లభించిన దాన్ని గుర్తు చేసుకోవడం అలవాటు చేసుకుంటుంటే మన భక్తి ప్రవృద్ధం అవుతున్నట్టు. లభించని దాని గురించి ఎక్కువసార్లు మననం చేస్తూ ఉంటే ఆ భక్తి లెవెల్ మనకు తగ్గుతున్నట్లు అన్నమాట. కాబట్టి సంతోషానికి ఏదో ఒక రీజనింగ్ చేయాలన్నమాట. రీజనింగ్ దుఃఖానికి సంతోషానికి కూడా ఉపకరిస్తుంది. మన రీజనింగ్ని మనం భక్తి బలము పెరగాలి అన్నది మన ఆశయం కనుక అప్పుడు సంతోషాన్ని ఎందుకు సంతోషించాలి, వై ఐ షుడ్ బి హ్యాపీ అనే దాన్ని సెట్ చేస్తుండాలి. యోగి సంయోగ వియోగ అతీతమితి యోగి, లభించడం ప్రపంచంలో లభించకపోవడం ఇటువంటి సందర్భాలకి ఒకనొక అతీతత్వం అలవాటు చేసుకోవాలి. యథాత్మా ఇంద్రియములను కంట్రోల్ చేసినవాడు కృత నిశ్చయ, తన డిటర్మినేషన్లో పరమాత్మ నేను చేరవలసిన స్థానం, ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ వెరీ డిసైడెడ్ అని అనుకున్నవాడు కృత నిశ్చయుడు. సో పరమ నీవు నా పరమాత్మ యొక్క పాదాలు చేరడమే మై ఆబ్జెక్టివ్ అనే విషయంలో మధ్యలో ఏ అడ్డంకులు రాని, కష్టాలు రాని, ఏమైనా రాని అన్నటువంటి నిశ్చయం ఉంది సారు, ఆ కృత నిశ్చయుడై ఉంటారు. స్వామి భక్తి ప్రవృద్ధం అవటానికి కృత నిశ్చయం ఒక లక్షణంగా చెప్తున్నారు. మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ, నీ బుద్ధి నీ మనస్సు, మనస్సు అంటే మననం, బుద్ధి అంటే విచారణ లాజిక్, ఈ రెండూ కూడా పరమాత్మని మననం చేస్తూ మనస్సు మనన స్వరూపం కదండి, వారి నామరూపాలు, వారి విగ్రహ రూపము, వారి కథా విశేషాలు, అవతార విశేషాలు మనస్సు మననం చేయటం వారికి అర్పించబడటం అన్నమాట. లేక ఇంకో టెక్నిక్, మనస్సు ఏదైతే మనదిగా అనిపిస్తుందో మయర్పితం స్వామికి సమర్పించడం అంటే ఇది వారిగా వారిదిగా దర్శించడం. మనోబుద్ధులు పరమాత్మకు సమర్పిస్తూ ఉంటే యో అటువంటి భక్తుడు మద్భక్త సమే ప్రియ. ఇంకా కొన్ని, యస్మాన్నో ద్విజతే లోకో, ఈ లోకములలో లోకాన్ని చూచి లోకము నన్ను లోకంలోని జనులను తాను భయపెట్టడు. ఏమండి, తన ఎవరినో వాళ్ళనో వీళ్ళనో భయపెట్టక ఉత్సాహం కలగజేసేదాన్ని నో ద్విజతే, యస్మాన్నో ద్విజతే లోకో, సహజీవులను ఎవరైతే భయపెట్టారో లోకాన్నో ద్విజితే చేయ, లోకాన్ని చూసి తాను భయపడరు. సో తాను ఇతరులను భయపెడుతున్నాం, కొంతమంది చూడండి తెలియక భయపెడతారు, ఆ భయపెట్టడం పెరుగుతున్న కొద్దీ భక్తి తగ్గుతున్నాడు అనమాట అండి. ఆ భయపెట్టడం ఎందుకు వచ్చింది, ఆవేశం వల్ల వచ్చింది కదా. అందుచేత సహజీవుల్ని ఎవరైతే భయపెట్టరో తాము భయపడరో అది భక్తి యొక్క లక్షణంగా చెప్పుకొస్తున్నారు. హర్షామర్ష భయో ఉద్వేగైర్ విముక్తో, హర్షము కానీ అంటే పెద్ద సంతోషం కానీ, దుఃఖము కానీ, భయము కానీ, ఉద్వేగము కానీ ఇవన్నీ లేనివారై వాటిని దూరంగా అట్టబెట్టి అంటే అవి తగ్గుతున్న కొద్దీ మనలో భక్తి ప్రవృద్ధం, సంతోషము అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ అన్నమాట. ఆమర్షము అంటే దుఃఖం, విచార వరింగ్, భయము ఉద్వేగము వీటిని విముక్తి చేసుకుంటూ ఎవరైతే వస్తారో అటువంటి వాడు నాకు ఇష్టమైన భక్తుడండి. ఇంకా చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి మనకు భక్తుని యొక్క లక్షణాలు, భక్తి ప్రవృద్ధం అవటానికి లక్షణాలు. అనపేక్ష, అపేక్ష లేనివాడు. అపేక్ష అంటే ఏంటి? బెంగ, ఏదో కొడుకుల మీద, కూతుల మీద, ఇళ్ల మీద, వాకిల మీద, సంపదల మీద, ఇంకో వస్తువుల మీద అనపేక్ష, అపేక్ష లేకపోవటం. అది పొందే వరకు రెస్ట్లెస్గా, అయ్యో మనం ఇంకో ఎకరం పొందితే కానీ నాకు రెస్ట్ లేదు, ఒక ఇల్లు కడితే కానీ రెస్ట్ లేదు, ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇదే, అది పొందితే కానీ రెస్ట్ లేదు అనేటువంటి ఆ వర్రీ ఉంది, అది అపేక్ష. భక్తికి గుర్తేమిటి? అనపేక్ష, దేని పట్ల అపేక్ష తగ్గుతూ రావటం. శుచిహి, శుచి అయిన భావాలు కలిగి ఉంటాం. వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అనేటువంటిది అపవిత్రమైన భావాలు, శుచి అయిన భావాలు కలిగి ఉంటాం. దక్ష, చేసే పనిలో దక్షత కలిగి ఉండటం, మన కర్తవ్యంలో ఒక ఎఫిషియన్సీ చూపించడం అట, అది కూడా భక్తి గుణం అట. మనకు ఆఫీసులో పని చెప్తే ఆ పని బాగా చేయటం, అది భక్తిలో భాగం అట. మనం హౌస్ వైఫ్ అయితే చక్కగా వంట చేసి అందులో ఉండే దక్షత ఉంది చూశారు, అది భక్తిలో భాగం అట. అనపేక్ష చూడండి స్వామి, భక్తి అంటే ఎక్కడికి తీసుకువెళ్ళి ఏ ఏ లక్షణాలు అంటే ఆ కార్యక్రమం పట్ల మనకునే దక్షత భక్తిలో, భక్తి యొక్క ప్రవృత్తితో లింక్ ఉందన్నమాట. దక్ష ఉదాసీనో, ఈ ప్రాపంచిక విషయముల పట్ల ఒక అతీతత్వము, ఉదాసీనత్వము అంటే వీటి వ్యధ చెందకపోవటం, వరి కాకపోవటం. ఉదాసీన అంటే ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మషు, అంతకుముందు చెప్పుకున్నారు స్వామి. ఈ ప్రపంచంలో జరిగే విషయాలు పెద్దగా పట్టించుకోకపోవటం, ఎంతవరకు అవసరమో అంతవరకే పట్టించుకోవటం. పట్టించుకుంటే దీనికి అంతు లేదు, అలా పట్టించుకుంటూ ఆ వెళ్ళి లేని మన ఆ కామెంట్లన్నీ మనం చేయాల్సి వస్తుంది. ఎంతంతవరకు దీని పట్ల ఒక మౌనము, ఒక అతీతత్వం కలిగి ఉంటామో అంతంతవరకు మన భక్తి ప్రవృద్ధం అవుతున్నట్లు. ఉదాసీనత ఒక గుణం చెప్పారు, ఉదాసీన గత వ్యధ, దేని పట్ల వ్యధ తొలగిన వాడై ఉంటాడు. వరి అయ్యి కూడా ప్రయోజనం లేదు ఈ ప్రపంచంలో, వరి పెరుగుతుంటే భక్తి తగ్గుతున్నట్టు, భక్తుడికి భక్తి పెరుగుతుంటే వరి తగ్గుతుంటుంది. సర్వారంభ పరిత్యాగి, ఏ కర్మ చేసినా ఆ కర్మ ప్రారంభిస్తూ దీన్ని ఎలా నడపాలో స్వామికి సంబంధించింది, ఏమవాలో అది అవుతుంది. నేను మాత్రం ప్రారంభించాలి, చెయ్యాలి, ఐ హవ్ టు డూ దట్స్ ఆల్. ఏ కార్యక్రమమైనా ఇప్పుడు భగవద్గీత చెప్పుకుంటున్నాం, ఏ కార్యక్రమమైనా ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం, దాన్ని ఎలా వెళ్తుంది భగవత్ సంపద. యో మద్భక్త సమే ప్రియ తుల్య నిందాస్తుతి మౌని, తుల్య నిందా స్థుతి. నింద ఉంటుంది, స్థుతి ఉంటుంది కదండి ఈ ప్రపంచంలో, మనందరికీ ఉంటుంది, ప్రతి వాడికి ఉంటుందండి. పొగిడేవాళ్ళు ఉంటారు, నిందించేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ప్రతిదీ పెర్ఫెక్షన్ ఏమీ లేదు. ఒక దృష్టితో చూస్తే తప్పు, ఇంకో దృష్టితో చూస్తే ఒప్పు కదా. ఇతను నిందాస్థుతులకు అతీతుడై ఉంటాడు. నిందా స్థుతుల సామాన్యంగా ఏంటంటే స్తుతించేవాళ్ళు మనకి ఇష్టం అవుతారు, నిందించేవాళ్ళు అప్రియం అవుతారు. ఈ ప్రియా అప్రియములు దాటిపోవాలంటే వారి యాంగిల్లో వారు చూశారు, వీళ్ళ యాంగిల్లో వారు చూసి నేనే పెర్ఫెక్ట్ ఏం కాదే, నేను పెర్ఫెక్ట్ కానప్పుడు అవతల వాళ్ళు ఇంపెర్ఫెక్ట్ అంటే తప్పే ఉంది అన్నటువంటి ఒక అతీత భావనతో తుల్య నింద స్థుతి మౌని. ఈ ప్రాపంచిక విషయముల పట్ల మౌనం వహించడం, అతీతత్వం వహించడం. ముని అంటాం చూడండి, అంటే ఇది ఎట్లా ఉన్నా ఇంతే, డస్ నాట్ మ్యాటర్, ఓకే యాక్సెప్టెడ్ అని అనుకుంటే అతను మౌని అనమాట. ఏది ఎట్లా ఉన్నా అంగీకరిస్తే మౌని సంతుష్టో, సంతోషంతో. ఏ నాకేనచిత్, గృహము నాది అనేటువంటి మమకారం లేని వాడిని నా కేనచిత్, కేనచిత్ అంటే గృహం అనమాట. ఇళ్ళు వాకిళ్ళు సంపదలు అవ్వాళ్ళు వీళ్ళు నావాళ్ళు నావాళ్ళు అనుకుంటే, నావి అనుకుంటే కేనచిత్ అంటాం. ఇప్పుడు ఏ నా కేనచిత్, కేనచిత్ గృహ సంబంధమైనటువంటి మమకారం లేనివాడు. అనికేత స్థిరమతి, నికేతనం, ఎస్ నికేతనము అంటే నాకు ఇక్కడే నేను ఉండాలి అంటే ప్రదేశ మమకారం లేనివాడు. సామాన్యంగా ఏమిటంటేనండి, మనం ఒక ప్రదేశం ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ ప్రదేశం పట్ల మమకారం ఉంటుంది. ముఖ్యంగా వార్ధక్యంలో చూడండి, పిల్లలు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటారు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళకి వెళ్ళబుద్ధి కాదు, తీసుకెళ్తానంటే వాళ్ళకి బాధగా ఉంటుంది, అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడ ఉండలేరు. చూడండి ఆ స్థానానికి సంబంధించినటువంటి మమకారము చేయించిన వాళ్ళు. స్థిరమతిర్, స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు. భక్తిమాన్మయ ప్రియో నరహ, అటువంటి ఈ భక్తి గుణములు పెరుగుతున్న వాళ్ళు నాకు ఇష్టమవుతారు. ఇప్పుడు స్వామి చెబుతున్న గుణాలన్నీ ఎవరిలో ప్రవృద్ధం అవుతూ ఉంటాయో స్వామికి ఇష్టం అవుతారు, స్వామి మనకిష్టం అవుతారు, అదే భక్తి అంటే. ఏనకేన ఏతు ధర్మ్య అమృతం ఇదం, ఈ ధర్మ్యము ఏదైతే ఇది ధర్మం అన్నారు, ఇది భక్తి ధర్మం అన్నారు, అంటే భక్తికి సంబంధించిన ధర్మం ఆ జీవుని అమృతం చేస్తుంది కాబట్టి ధర్మ్య అమృతం అన్నారు దీన్ని. ఈ ఈ స్వామి చెప్పినటువంటి ఒక 26 గుణాలు చెప్పారండి. ఆ 26 గుణాలు ఎవరైతే యదుక్త యథోక్తం పర్యుపాసతే, యథా ఉక్తం ఇప్పుడు నా నేను చెప్తూ వస్తున్నది అయితే ఏదైతే ఉన్నదో అది పర్యుపాసతే, ఎవరైతే చక్కగా పర్యుపాసన చక్కటి ఉపాసన చేస్తారో, శ్రద్ధదానాహ శ్రద్ధ కలిగి ఉంటారో, మత్ పరమా నే పరమాత్మయే ఆశయముగా కలిగి ఉంటారో, భక్తాస్తే తీవ మే ప్రియః అతీవమే ప్రియ, అటువంటి భక్తులంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్తూ ఈ భక్తి యోగాన్ని స్వామి ముగించారు. అంటే భక్తిలో చెప్పినటువంటి 26 గుణాలు 1 by 1 రోజు రోజుకి మన సాధనల ద్వారా ప్రవృద్ధం అవుతూ అవుతూ ఉంటే అప్పుడేమిటి దాని సిగ్నల్ ఏంటి, స్వామికి మనం సమీపిస్తున్నట్టు. భక్తిచే మన సంసారము తొలగుతూ వస్తూ ఉన్నట్టు. అందుచేత మరల మరల వారు చెప్పినటువంటి ఈ 13 గుణాలు, ఈ 26 గుణాలు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుచేత చక్కగా రికార్డు అవుతోంది కాబట్టి ఒక్కసారి అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణయేవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్ట సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయర్పిత మనోబుద్ధిర్ యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చేయహ. అంటే లోకాలను మనం భయపెట్టకూడదు, లోకాల వల్ల మనం భయపడకూడదు. హర్ష ఆమర్ష భయ ఉద్వేగైర్ ముక్తో యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి. ఎవడైతే నా హృష్యతి దేన్ని చూసి సంతోషించడు, ఎవరిని ద్వేషించడు, అంటే వీళ్ళు నా వాళ్ళు కదా అని గర్వించడు, వాళ్ళు కాదేమో అని ద్వేషించడు. నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి దేని గురించి వరివడు, నా కాంక్షతి దేన్ని కోరుకోడు. శుభ అశుభ పరిత్యాగి, ప్రపంచంలో దీనివల్ల శుభం దానివల్ల అశుభం అనే భావాన్ని చిరించిన వాడై ఉంటాడు. అట్లా సమశత్రేచ మిత్రేచ, శత్రు మిత్రుల యందు సమభావం కలిగి ఉంటాడు. అలాగే తథా మాన అవమానయో, మానవమాన సందర్భాల్లో కూడా సమభావన, శీతోష్ణ సుఖ దుఃఖేషు శీత ఉష్ణ సుఖ దుఃఖ సందర్భాల్లో సమహ సంఘ వివర్జిత, సంఘమును వదిలేసి ఉంటాడు. తుల్య నిందాస్తుతి, నిందాస్తుతులను వదిలేసి ఉంటాడు. సంతుష్ట అనికేత స్థిరమతి, సామాన్యంగా ఏం చేస్తామంటేనండి మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. నింద తుల్య అంటే ఇప్పుడు ఎవరన్నా మనం స్తుతించాలి అని చెప్పి మనం పనిచేస్తాం. మనం చేయవలసింది ఎందుకు, మన విద్యుక్త ధర్మం. ఒక్కొక్కసారి పని చేస్తున్నా వాళ్ళ మాట అనగానే మానేస్తాం, ఏంటో ఆ పొద్దున్నే ధ్యానం చేయటం అంటాడు అనుకోండి ఒకైనా, పాపం అందరూ అలా చూస్తున్నారు కదా మానేయటం, లేకపోతే ఎవరో పొగుడుతున్నారు కదా ఓ పని చేయటం. ఈ నిందా స్తుతులకు ఒక అతీతత్వం, స్థిరమైనటువంటి బుద్ధి గలవాడికి నిందాస్తుతులు అంటే సమానంగా తీసుకోగలుగుతాడు అనమాట. వీటితో డిస్టర్బ్ కాకూడదు. ఇప్పుడు చూడండి, నీళ్ళ ప్రవాహంలో చెక్కబడుతుంది అనుకోండి, ప్రవాహంతో పైకి కింది పైకి కింది పోతుంది. మనం పైకి కిందికి పోతూ ఉండకూడదు. ఈ ప్రపంచంలో నిందాస్తుతులు అందరికీ ఉంటాయి. అవతారమూర్తులనే నిందించారు. రామచంద్రమూర్తి యొక్క అంతటి వాడినే దూషించారు. నిందాస్తుతులు నిర్ణయించకూడదు మనది, ధర్మం మనం నిర్ణయించాలి. నిందాస్తుతులు వారి వారి యాంగిల్స్ని బట్టి వస్తాయండి. ఒకరు ఒక యాంగిల్లో చూస్తారు, ఆ యాంగిల్లో వారు కరెక్టు, అందుచేత వారికి అది నచ్చుతుంది, అందుచేత స్తుతిస్తుంటారు. ఇంకోరికి ఆ ఇంకో యాంగిల్లో చూస్తారు, వారికి నచ్చదు. సో వీటిని డిస్టర్బ్ అయ్యి మనం ఏది ధర్మమో అది ఏమర్చకూడదు కదా. అందుకని ఎవరైతే తుల్య నిందా స్థుతులకు అతీతంగా ఉంటారో, వాటికి అతీతమై ఉంటారో, వారు వారి యందు భక్తిని ప్రవృద్ధి చేసుకోగలుగుతారు. పరమాత్మ యందు భక్తి డెవలప్ కావాలి అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ఉండే నిందాస్తుతులకు ఒక సమానత్వం కలిగి ఉండాలి, లేక వాటిని ప్రపంచంలో నువ్వు వదిలేసి ఉండాలి. వాటిని తుల్య వదిలేయమన్నారు. నువ్వు వదిలేస్తే కానీ భక్తి నీలో ప్రవృద్ధం కాదని. ఈ విధంగా ఈ స్వామి మనకు 26 భక్తి లక్షణాలు చెప్పారు. ఈ భక్తి లక్షణాలు మనం ఒక వరుసలో చెప్పుకోలేదు కానివ్వండి, 14వ శ్లోకం నుంచి వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది తప్పనిసరిగా పిల్లల చేత 13వ శ్లోకం నుంచి, అద్వేష్ట సర్వభూతానాం, ఈ పిల్లల చేత ఇది మనం తప్పనిసరిగా నోటికి రావాలి, ఇది మననం చేస్తూ ఉండాలి అనేది పెద్దల యొక్క ఉద్దేశం అండి. చక్కగా ఈ లక్షణాలు ప్రవృద్ధం అవుతూ ఉండగా మనలో భక్తి ప్రవృద్ధం అవుతుంది, అందుకుగాను సాధనలు అని మనం గుర్తుంచుకోవాలి అని స్వామి యొక్క ఉద్దేశం. 13-20 ఈ శ్లోకాల్లో ఏం చెప్పారు, భక్తి లక్షణాలు చెప్పారు. ఆ భక్తి లక్షణాలు ఇవి ప్రవృద్ధం అవుతూ ఉంటే మనకు భక్తి ప్రవృద్ధం అవుతున్నట్టు అనమాట. అంటే సాధన చేస్తూ ఉంటాం కానీ ఈ లక్షణాలు డెవలప్ అవ్వాలి అని చెప్తూ, యథా ఉక్తం పర్యుపాసతే, ఎవరైతే వీటిని ఉపాసిస్తారో ఈ లక్షణాలు, వారు నాకు అటువంటి భక్తులు అంటే నాకు ఇష్టము అని స్వామి చెప్తూ ఈ ప్రకరణాన్ని, ఈ అధ్యాయాన్ని ముగించారు. యథా సర్వం శ్రీ బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.